స్వయంభూమును శతరూపాసమేతంగా అమ్మవారిని ఉపాసించాడని నిన్నటి రోజు కార్యక్రమంలో చెప్పుకున్నాం. మనువులలో మొట్టమొదటి మనువు స్వయంభువు, బ్రహ్మ శరీరం నుంచి పుట్టినవాడు. ఆయన భార్య శతరూప. ఇద్దరు నియమనిష్టలతో జగన్మాతను ఉపాసన చేస్తే అమ్మ ప్రత్యక్షమయ్యింది. అప్పుడు అమ్మని మనువు ఇలా స్తోత్రం చేశాడు. జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే మాన్యే పూజ్యే జగద్ధాత్రి సర్వమంగళమంగళే. ఈ లోకంలో శుభం కలిగితే దానికి మంగళము అని పేరు. ఒక ఆయన ఇంట్లో పెళ్ళయ్యింది, దానికి మంగళము అని పేరు. ఒకరికి సంతానం కలిగింది, దానికి మంగళము అని పేరు. ఒకడికి హఠాత్తుగా ధనం వచ్చింది, ఈ ధనం వల్ల వాడికి ఆనందం కలిగింది కాబట్టి దానికి మంగళం అని పేరు. ఇలా శుభకార్యములన్నిటినీ మంగళము అంటాం. ఈ మంగళములకు కూడా మంగళత్వం ఇస్తుంది అమ్మ, అంటే శుభములకు కూడా శుభం ఇస్తుంది. మన ఇళ్లలో శుభాలు జరుగుతున్నాయంటే ఈ శుభములను ప్రేరేపించి మన ఇంటిలో సకల సంతోషాలు నింపుతుంది అమ్మ. అందుకే అమ్మకి సర్వమంగళమంగళ, సమస్త శుభములకు శుభమిచ్చే తల్లి. మంచి వాళ్ళకి ఇంకా మంచితనం ఇస్తుంది, ఆనందములకు ఇంకా ఆనందం ఇస్తుంది అటువంటి తల్లి అని పేరు. అటువంటి నీకు నమస్కారం. నీవు దేవివి అంటే సామర్థ్యం కలిగినది. ఇది అది అని కాకుండా ఏ పనినైనా చెయ్యడానికి పనికొచ్చే శక్తిని సామర్థ్యం అంటారు. కొంతమంది కొన్ని పనులే చేయగలుగుతారు, కొందరు డబ్బు సంపాదిస్తారు, కొందరు ఖర్చు పెట్టగలుగుతారు, కొందరు ఇతరులకు ఉపకారం చేస్తారు, కొందరు పాడగలుగుతారు, కొందరు మాట్లాడగలుగుతారు, కొందరు రాయగలుగుతారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉంటే ఆ శక్తిని ఏమని పిలుస్తాం? ఐచ్ఛిక శక్తి అంటాం. ఇవన్నీ శక్తులు ఒకే వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి మగవాడైతే దేవుడు అంటాం, అమ్మవారైతే దేవి అన్నాం. అమ్మవారిని దేవి అన్నారు అంటే నీకు లేని శక్తి అంటూ లేదు, నీవు తలుచుకుంటే చేయలేని పని లేదు. అటువంటి నీకు నమస్కారం. అమ్మవారి కళ్ళు విశాలముగా ఉంటాయి. విశాలంగా ఉంటాయంటే ఇంత పెద్ద పెద్ద చాంతాడంత కళ్ళు అని కాదు, అక్కడ ఏనుగు కళ్ళు చిన్న కళ్ళు అని, లేకపోతే ఇంకేదో పీత కళ్ళు పెద్దవని అని కాదు అక్కడ అంతరార్థం. విశాలమైన కళ్ళు కలుగుట అంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిని సమాన దృష్టితో చూచుట. మీలో ఎవరికైనా విశాలక్షణ పేరు ఉందంటే ఇంకా వాళ్ళకి రాగద్వేషాలు ఉండకూడదు. వాళ్ళు దేవుణ్ణి, దెయ్యాన్ని, పాపాత్ముణ్ణి, పుణ్యాత్ముణ్ణి, కుక్కని, నక్కని, పందిని, రాబందుని అన్నిటినీ ప్రేమించగలగాలి. అలాగని తప్పు చేస్తే నెత్తిమీద మొట్టగలిగి ఉండాలి. మాట వరుసకు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఇతరుల గురించి అసత్య ప్రచారం చేయకూడదు. ఇలా ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం వీటన్నిటికీ అతీతంగా ఉండి అందరినీ సమాన దృష్టితో చూస్తే అటువంటి వాడిని మగవాణ్ణి అయితే విశాలాక్షుడు అంటాం, పురుషుణ్ణి విశాలాక్షి అంటాం. కాశీలో అమ్మవారికి విశాలాక్షి అని ఎందుకు పేరు వచ్చిందంటే మధ్యాహ్నం పూట కాశీకి వచ్చిన వాడు ఎంత నీచుడైనా, వాడు దుర్మార్గుడైనా, ఆఖరికి తనను తిట్టేవాడైనా వాడికి ఇంత అన్నం పెడుతుందిట ఆవిడ. అక్కడ మాత్రం పక్షపాతం వహించదట. అయ్యో వీడు నావాడు కాబట్టి వీడికి నేతితో తయారు చేసిన పాయసం పెడదాం, వీడు పరాయి వాడు, వీడికి కుళ్ళు నూనెతో తయారు చేసిన కుళ్ళిపోయిన బజ్జీ పెడదాం అనుకోదట అమ్మ. అక్కడికి వచ్చిన వాడు పద్మాకర అయినా ఒకటే, ఆవిడకి ఇంకో పుల్లారావు అయినా ఒకటే. ఇలా అందరినీ సమానంగా రండి బాబుని కూర్చోబెట్టి కడుపు నిండా వారికి ఏం కావాలో అది పెడుతుంది. ఏమాత్రం పక్షపాతం లేనిది. అలా పక్షపాత దృష్టి లేకుండా అందరినీ సమానంగా చూడగలిగితే వాళ్ళని విశాలాక్షి అని పిలుస్తారు. అమ్మవారికి అంత గొప్ప పేరున్నది. స్వయంభూమను అమ్మని అలా స్తుతించాడు. మాన్యా అన్నాడు అంటే పూజించటానికి పనికొచ్చే గుణములు కలిగినది. మన ఎవరైనా ఎందుకు పూజిస్తారండి? మనలో మంచి లక్షణం ఉంటే, గొప్ప గుణం ఉంటే పూజిస్తారు. పరమపాపాత్ముడు ఎవరు పూజించరు, తిట్టుకుంటారు లోపల లోపల. ఒక్కోసారి ఒక దుర్మార్గుడు మనల్ని పరిపాలిస్తూ ఉంటే వాడి మీద ఇష్టం లేకపోయినా దండం పెడతారు, కానీ బయటికి వెళ్ళాక ఈ దరిద్రుడికి దండం పెట్టకపోతే మన ప్రాణం తీస్తాడండి అంటారట. ఒక ఊళ్ళో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని చూస్తే ఊరంతా తిట్టుకునేవారు. ఆ ఊళ్ళో నంబి అని ఒకడు ఉండేవాడట. వీడు ఎవరు కనపడినా దండం పెడతాడట. కుక్క కనపడితే కుక్కారావు, కుక్కారావు, సొరకారావు దండం అంటాడు. పంది కనపడితే పందిరావు గారు నమస్కారం అనేవాడు. వీడు మాత్రం ఈ దుర్మార్గుడికి దండం పెట్టాడట. అప్పుడు ఆ దుర్మార్గుడు తెల్లబోయి, నంబి నంబి నాకెందుకు దండం పెట్టావురా, ఇంతవరకు ఊళ్ళో అందరూ నన్ను తిట్టుకుంటారు, నేను కనబడగానే పారిపోతారు, నాకు నువ్వెందుకు దండం పెట్టావంటే నేను వెళ్ళే పనికి అడ్డం రాకుండా ఉండడానికి దండం పెట్టానన్నట. పాపాత్ముడికి రెండు దండాలు పెట్టాలి, పుణ్యాత్ముడికి ఒక దండం పెట్టాలని సామెత. పుణ్యాత్ముడికి దండం పెట్టకపోయినా వాడేం అనుకోడు, పాపాత్ముడికి రెండు దండాలు పెట్టామంటే వాడు మన జోలికి రాడు, మన పనికి అడ్డం రాడు. అందుకని అప్పటి నుంచి పరమ పాపాత్ముడైన వీడికి కూడా దండం పెట్టాడు, వీడు వీడికి దండం అంటే లోకువా అని నంబికొండయ్య దండనం అని ఒక సామెత పుట్టేసింది ఏకంగా. వాడికి దండం పెట్టడం అంత తేలికని వాటికి అందరికీ దండం పెడతాడని వాటికి వాడి పని ఏంటంటే నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి, ఇది తప్ప ఇంకోటి తెలియదు అనమాట. అందుకని అప్పటి నుంచి ఏమన్నారన్నమాట, వాడికి నమస్కారం పెట్టడం లోకూరా, నంబికొండే దండనం రా అన్నారు. తిరుపతి వెంకట కవులు మేము పద్యాలు చెప్పడం అంటే ఆసుధారా కవిత్వాడంబరం వన్న నంబికొండయ్య దండనంబు మాకు అన్నారు. నంబికొండయ్య దండం పెట్టినంత తేలిగ్గా మేము పద్యాలు ఆసుగా చెబుతాం అన్నారు వాళ్ళు. అంటే దాన్ని బట్టి ఆ సామెత ఎంత గొప్పదో ఆలోచించండి. ఎందుకు చెబుతున్నాను, సాధారణముగా మనం ఎవరికైనా నమస్కరించాలంటే మనలో మంచి గుణములు ఉండాలి, పూజ్య లక్షణములు ఉండాలి, పాండిత్యం ఉండాలి, ఇతరులకు ఆనందం కలిగించే లక్షణం ఉండాలి. ఏమీ లేని దుర్మార్గుడికి ఎవడు దండం పెట్టడు. అమ్మవారి దగ్గర అన్ని శుభలక్షణములే, అందుకే అమ్మని చూచి చూడగానే నమస్కరిస్తాం. ఒకసారి వ్యాసుడికి కాశీలో ఆకలి వేసింది, ఆ సమయంలో ఓ ముత్తైదువ ఇలా రా అన్నం పెడతానంది. అప్పుడు ఆ ముత్తైదువ ఓ 50 ఏళ్ల వయస్సులో కనపడిందిట, సగం జుట్టు తెల్లబడింది, సగం జుట్టు నల్లబడింది. అంటే కొంతమందికి 50 ఏళ్ళు వచ్చేసరికి కొన్ని వెంట్రుకలు తెల్లబడతాయి, కొన్ని వెంట్రుకలు నల్లబడతాయి పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరి వెంట్రుకలు తెల్లగా ఉంటాయో, ఎవరు వెంట్రుకలు నల్లగా ఉంటాయో తెలియదు. 84 ఏళ్ళు వచ్చినా వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయి కొందరికి. అది చూసి నేను తెల్లబోతున్నాను. కానీ పూర్వకాలంలో పాపం అన్ని తెలివితేటలు లేని వాళ్ళు కదా, అందుకని 50 ఏళ్ళు వచ్చేసరికి కొన్ని వెంట్రుకలు తెల్లబడి కొన్ని వెంట్రుకలు నల్లగా ఉండేవిట. అందుకని ఆవిడ పంచాశద్వర్ష దేశీయ ఫలితసారంభు తిలతండులన్యాయ శ్రీ నటింప అంటాడు. తిలలు అంటే నువ్వులు, తండులం అంటే బియ్యం. నువ్వులు బియ్యం కలిపి తోట పోయండి, నువ్వులు బియ్యం కలిపి ఎండపోస్తే ఎలా ఉంటుంది? నువ్వులేమో నల్లగా కనబడతాయి, బియ్యమేమో తెల్లగా కనబడతాయి. ముత్తైదువ వ్యాసుడిని అన్నం పెడతాను రమ్మని పిలిచింది. ఆవిడ తలక ఎలా ఉందంటే నువ్వులు బియ్యము కలిపి ఎండబోసినట్టుగా ఉంది. అంటే కొన్ని వెంట్రుకలు నువ్వుల్లో నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. 50 ఏళ్ళు ఉండొచ్చు. అందుకే పంచాశత్ వర్ష, పంచాశత్ అంటే 50. ఆవిడ్ని చూడగానే వ్యాసుడు నమస్కరించేట. వ్యాసుడు గురువు, పురాణాలు రాసిన వాడు, ఏకంగా జగద్గురువు, అంతటి గొప్పవాడు. ఆ అమ్మాయిని చూడగానే, తనకంటే చిన్న వయస్సు ఆవిడ్ని చూడగానే రెండు చేతులు తోడించి నమస్కరించాడు. అప్పుడు ఆయనే చెప్పుకున్నాడు కింద, డాయబోయి అప్పుడు ఆ అమ్మ ఎవ్వరో, ఏమి కులము అదియు ఎరుగకయును, ఏ జొహారు నిడితి హృదయంబ నేరుచు నెదిరి ప్రాభవంబు నేర్పరింప అంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళి, ఆవిడ ఎవరు, ఏ కులం, వయస్సెంత, పాండిత్యమేమిటి, ఇవేమీ తెలుసుకోకుండానే కనబడి కనబడగానే రెండు చేతులు జోడించి వినయముగా నమస్కరించాను. దానికి గల కారణం నా మనస్సు చెప్పింది, ఈవిడ మహాత్మురాలు, నీ చేత పూజలు అందుకోవడానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి అని నా మనస్సు చెప్పింది, నేను దండం పెట్టానన్నాడు ఆయన. ఒక వ్యక్తిలో శక్తి ఉంటే ఇంకా వెనక ముందు చూడడం మనం భక్తితో నమస్కరిస్తాం. అలాంటి శక్తి, పూజలు అందుకోవడానికి పనికొచ్చే శక్తికి మాన్యత్వము అని పేరు. అలాంటి మాన్యత్వం, పూజార్హత కలిగిన జగన్మాత నీకు నమస్కారం. ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి అన్ని లోకములకు తల్లి. ఒక తల్లి తన బిడ్డలకు మాత్రమే తల్లి అవుతుంది, పక్కవాడని అంతలా ఎప్పుడూ ప్రేమించలేరు. చూడండి, మీరు ఎక్కడైనా సరే మన బిడ్డలకు మీద మనం చూపించే మమకారం ఇతరుల మీద చూపిస్తారా? మీ పిల్లలకు మీరు ఆస్తి రాసిస్తారు, కానీ ఎంత గురువు గారైనా నాకు పొరపాటున గుంటూరులో ఒక ఎకరం రాసిచ్చారా ఒకడైనా? కాబట్టి ఎందుకు చెబుతున్నాను, ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకే ఇచ్చుకుంటారు. అయ్యి బాబా, మా గురువు గారు అంటే ప్రాణం ఉండి, ఆయన లేకపోతే మేము ఉండలేము అంటారు. మా పక్కనే మా పీఠం పక్కన కూర్చుని వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న గజం అడగండి, అబ్బాయి గురువు గారు ఈ గజం అండి మా అమ్మాయి కోసం అండి. మీరు గురువు గారండి, మీకు దండం పెడతావు, కానీ గజం దగ్గరకు వస్తే మాత్రం ఇవ్వండి అంటారు. ఇది సృష్టి రహస్యం. కాబట్టి ఎవడైనా తన పిల్లలకి మాత్రమే తల్లిదండ్రులు అవుతారు, తక్కిన వాళ్ళని ప్రేమించలేరు. కానీ అమ్మ అలా కాదట, జగద్ధాత్రి, సమస్త లోకములకి తల్లి. ఆ లోకం ఈ లోకం అని తేడా లేకుండా ప్రతి మాలోకానికే తల్లి. చీమ మొదలుకొని బ్రహ్మాండంలో పెద్ద వస్తువు వరకు సమస్త ప్రాణులు ఆ తల్లి యొక్క బిడ్డలమే. అందుకే ఆ బ్రహ్మకీట జనని అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది. ఆ అనే శబ్దమునకు ఫ్రమ్ టు అని అర్థం సంస్కృతంలో. ఆ బ్రహ్మకీట జనని, ఫ్రమ్ బ్రహ్మ టు కీటం, వీళ్ళందరికీ తల్లేట. అంతటి బ్రహ్మదేవుడికి, ఇంత చిన్న పురుగుకి ఆ తల్లే తల్లి. అందుకని అమ్మవారికి ఆ బ్రహ్మకీట జనని, అదే జగద్ధాత్రి అంటే. అటువంటి తల్లి నీకు నమస్కారం. నీ కరుణా కటాక్షంతో బ్రహ్మదేవుడంతటి వాడు సృష్టి చేయగలుగుతున్నాడు, శివుడు సంహారం చేయగలుగుతున్నాడు, విష్ణువు పోషించగలుగుతున్నాడు, ఇంద్రుడు ముల్లోకాలు పరిపాలిస్తున్నాడు. ఎవరైనా వారి వారి పనులు చేస్తున్నారంటే ఆ పనులలో ఉండే శక్తి నువ్వు కాబట్టి, నువ్వు శక్తి ఇస్తున్నావు కాబట్టి వాళ్ళ పని చేస్తున్నారు. లేకపోతే ఎవడూ ఏ పని చేయలేడు. వ్యక్తిగతంగా ఉండే శక్తికి శక్తి అని పేరు. కానీ నీవు ఎంతమంది వ్యక్తులలో ఉన్న శక్తివి, అందుకే నీకు మహాశక్తి అని పేరు. అటువంటి నీకు నమస్కారం. నీ అంశతో పుట్టాం, మమ్మల్ని కాపాడు అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే అమ్మవారు, నాయన నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీకోసం నేను ప్రత్యక్షమయ్యి ఇక మీదట ఇక్కడ వింధ్య పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం గారిని అనుగ్రహించడానికి అక్కడ కొండ మీద వెలుస్తాను, ప్రతి సంవత్సరం నువ్వు వింధ్య పర్వతమునకు రా, అక్కడికి వచ్చి నన్ను పూజించు, నేను ఆ కొండ మీద వింధ్యవాసిని లేక వింధ్యాచల నివాసిని అని ఉంటాను. ఇక్కడ చెప్పింది ఆవిడ, సా వింధ్యవాసిని విష్ణోహ అనుజ వరదేశ్వరి, నన్ను వింధ్యవాసిని విష్ణు సోదరి అని పిలుస్తారు. కాశీకి దగ్గరలో ఎప్పుడైనా మీరు కాశీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు, లేకపోతే ఒకసారి వెళ్ళండి. ఎంతసేపు సినిమాలు షికార్లే కాకుండా, ఎంతసేపు మూసీకే కాకుండా, అప్పుడప్పుడైనా ఏసీకి వెళ్ళాలి కాశీకి. అక్కడికి వెళితే లాభం ఏమిటి అంటే, జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్రం చూసినవాడు మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు, ఒక్కసారి అట. ఎక్కువసార్లు కూడా అక్కర్లేదట. అటువంటిది నిత్యం అక్కడ నివసిస్తే వాడు ఎంత గొప్పవాడవుతాడో ఆలోచించండి. కాశీ వెళ్ళక్కర్లేకుండానే కాశీ వెళ్ళే పుణ్యం పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీ వాసఫలం లభేత్ అని కాశీఖండంలో గరుడ పురాణంలో కూడా ఉంది. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని రోజు అనుకోవాలట. ఏమనుకోవాలి, నేను కాశీ వెడతాను, అహం అంటే నేను కాశీం కాశీ గురించి, గమిష్యామి వెడతాను, వెళ్ళలేదు వెడతాను అనుకున్నాడు అనమాట. ఇంకా టికెట్ కూడా చేయించుకోలేదు. కొంతమంది అంతే, తెల్లారి ప్రయాణం ఉన్నా చేయించుకోరు, మైదారి ఆ బద్ధకం ఏమిటో తెలియదు, కానీ వాయిదా పద్ధతి. ఎప్పుడు టికెట్ చేయించుకుంటారో, ఎప్పుడు టికెట్లు కడతారో తెలియదు. కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. న్యాయానికి అయితే నేను 4 నెలల ముందు కూడా ప్రిపేర్ అవుతాను, 7 తర్వాత వెళ్ళే ప్రయాణానికి కూడా రెడీగా ఉంటాను. కొంతమంది ఇంకేదో అది గుడ్డది జైలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గమిష్యామి అంటారట. అంటే వాడు వెడతాడో లేదో నమ్మకం తెలియదు వాడికి. నేను కాశీకి వెడతాను, తత్ర ఏవ అక్కడే, తత్ర అంటే అక్కడ, ఏవ అంటే అక్కడే అన్నమాట. నివసామ్యహం ఉంటాను, నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోమన్నాడు. ఏదో ఇప్పుడు పురాణములో ఒకసారి చెప్పించారు కదా అని అనుకుని ఇంటికి వెళ్ళాక నేను బజ్జీ తింటాను పడుకుంటాను అనుకుంటే ఉపయోగం లేదు. మళ్ళీ మీరు బజ్జీ లోకానికి పోతారు. కుంభీపాక నరకంలో పుణుకులు వేయించినట్టుగా యముడు వేయిస్తాడు. కాబట్టి అవి విడిచిపెట్టి ఎప్పుడు నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోవాలట. ఏవం బ్రువాణ సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ, ఏవం ఈ విధముగా, బ్రువాణ పలుకువాడికి కాశీవాసఫలం లభేత్, కాశీలో నివసించిన పుణ్యం వస్తోంది. నేను కాశీ పెడతాను, అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటేనే కాశీలో ఉండే ఫలితం వస్తుంటే, ఇంకా నిరంతరం కాశీలో ఉండేవాడు ఎంత యోగం చేసుకుంటాడు, ఎంత పుణ్యం చేసుకుంటాడు. కాశీకి అంత శక్తి ఉన్నది. ఆ కాశీకి 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అక్కడ వింధ్య పర్వతం అని ఒక పర్వతం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర వరకు ఉంటుంది ఆ పర్వతం. ఇటు ఉత్తర దక్షిణ భారతాలను విడదీస్తున్న పర్వతాలు వింధ్య సాత్పుర పర్వతాలు. అందులో వింధ్య పర్వత ప్రారంభం ఉత్తరప్రదేశ్లో ప్రారంభమవుతుంది. అక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసిని, వింధ్యవాసిని అనే పేరుతో ఉన్నదన్నమాట. ఆ పర్వతంలో ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో అమ్మవారు సూక్ష్మరూపంతో ఉంటుంది. గట్టిగా మాట్లాడితే నా మొండెవంతుంది అనమాట, సగానికి సగం ఉంటుంది అమ్మ. అమ్మవారి ప్రత్యేకత కంటి చూపు. ఆ తల్లి చూపు మన మీద పడిందా, ఆ కంటికి ఎదురుకుండా నిలబడ్డామా ఇక శుభం పొందినట్టే. కొందరి దృష్టి మన మీద పడితే ఇక ఆ సృష్టి నశిస్తుంది. దిక్కుమాలిన కళ్ళు, ఆ కళ్ళల్లో ఏముంటుందో తెలియదు. కొందరి కళ్ళు పడితే ఇక పిల్లలు నిద్రవరు, అన్నం తినలేరు. వాళ్ళ చూపుకి, నరుడి చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయట. ఆఖరికి అది ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు కదా, ఉత్సవ విగ్రహాలని పల్లకీలో పెట్టి ఊరంతా తిప్పాక రాగానే వెళ్ళి హారతి ఇచ్చి హారతి కింద పోస్తారు. ఎందుకో తెలుసా, ఏ దుర్మార్గుడి కళ్ళు పడి ఉత్సవ విగ్రహాలు పగిలిపోతాయో అని. దేవుడికి కూడా దృష్టి దోషం తెచ్చిపెట్టే చూపులు కొంతమంది. అమ్మవారు అక్కడ వింధ్యాచల నివాసిని పరమ కరుణా స్వరూపిణి. ఆవిడ కంటి చూపు పడిన వాడు ఎటువంటి నీచుడైనా ఉత్తముడవుతాడు, వాడికి పాండిత్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకే అమ్మకి ఎప్పుడు ఎదురుగుండా నిలబడి నమస్కరించాలి. అక్కడ లోపలికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉత్తర భారత్లో ఇంచుమించుగా అన్ని గొళ్ళల్లోకి లోపలికి వెళ్ళనిస్తారు. మనకున్నంత పిచ్చ కొంత అక్కడ తక్కువ. అక్కడ ఇంచుమించుగా మీరు చూడండి, నార్త్ వెళ్ళండి, గుళ్ళో స్వయంగా దేవతలు ముట్టుకొనిస్తారు. దానివల్ల అక్కడ ధర్మం మనతో పోలిస్తే పెరుగుతోంది. హైందవ మతం పెరగాలంటే కొంతమందికి పూజార్హత కలిగించాలి, దేవుని ముట్టుకొనివ్వాలి. మనం గట్టిగా మరీ బిగుసుకుపోయి ఈ దాటి అక్కడికి వెళ్ళకూడదు, ఈ మంత్రం వాడు చదవకూడదు అన్నామంటే ఉన్న మతం తగులొడుతోంది. ఇలా అన్నానని అనుకున్నా, ఒకవేళ నన్ను తిట్టుకున్నా, నా మీద యుద్ధానికి వచ్చినా, ఐ డోంట్ కేర్. ఇలాంటి వాటిని లెక్క చేసేవాడిని కాదు. భగవంతుడు నాకు గొప్ప ఆత్మశక్తి ఇచ్చాడు, నా శక్తితో ప్రపంచంలో ఏదైనా సాధించగలను, ఎందుకంటే నాకు అమ్మ మీద భక్తి ఉంది కనుక. ఎందుకు చెప్తున్నానంటే, మనం చూడండి చక్క, ఉత్తర భారత్లో ఇంచుమించు అన్ని గొళ్ళల్లోనూ స్వయంగా ముట్టుకొని ఇస్తారు. మనం దానివల్ల లాభం ఏంటో తెలుసా, ప్రతి ప్రాణికి ఆ దేవుడి మీద భక్తి పెరుగుతోంది. అందుకని జ్యోతిర్లింగాలు కానీ, లేకపోతే అమ్మవారి ఆలయాలు కానీ, శక్తిపీఠాలు కానీ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఆ వెళ్ళడం వల్ల అమ్మయ్య ఈ దేవత మనది అని ఒక భావం కలుగుతుంది. దూరం కిలోమీటర్ దూరం నుంచి దండం పెట్టుకుపోమంటే ఏమిటి ఉపయోగం? గంటల గంటల గంటలు క్యూలో నిలబడాక తీరా అక్కడికి వెళ్ళాక మెడబట్టు గెంటేస్తారు. ఏం వెళ్ళామండి, దేవుడి దర్శనం కాలేదండి, మా జీవుడికి డబ్బులు ఖర్చు మిగిలిందండి అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ విషయంలో ఉత్తర భారతాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేవతల్ని కూడా మనం ముట్టుకొని ఇస్తారనమాట అక్కడ. ఆ అమ్మవారికి ఒక్కసారి స్పరిశ దర్శనం చేసుకుంటే, అమ్మని ముట్టుకోగలిగితే వాడు పరమ పవిత్రుడవుతాడు, అదృష్టవంతుడవుతాడు. నాయనా, మనుదేవ స్వయంభవమును, నేను వింధ్యాచలం నుంచి వచ్చి ఇక్కడ నీకు దర్శనమిచ్చాను. నీకు దర్శనమిచ్చి తిరిగి నేను ఏం చేస్తున్నాను, వింధ్యపర్వతం మీదకి వెడుతున్నాను. ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసంలో శరన్నవరాత్రులలో అష్టమి నాడు నువ్వు వచ్చి నా దర్శనం చేసుకో అని అతన్ని దీవించి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా లోకానికి కూడా రాగలుగుతావు, ఆ శక్తిని ఇస్తున్నానని అమ్మ అతన్ని పూజించినటువంటి మనువుని, అతని భార్యని దీవించి టక్కన వెళ్ళిపోయింది ఎక్కడికి, వింధ్యపర్వతం మీదకి. యోసౌ వింధ్యాచలో వృద్ధ కుంభోద్భవ మహర్షిణ. ఆ సమయంలో అమ్మవారు అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే, వింధ్యపర్వతం పిచ్చి వేషాలు వేసి విపరీతంగా శరీరం పెంచుకుందిట. ఆ శరీరాన్ని తగ్గించడానికి అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళాడు. అగస్త్య మహర్షి వల్ల వింధ్యపర్వతం గర్వం తగ్గిపోయింది. దాంతో వింధ్యపర్వతం ఏడుస్తోంది, ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థించింది. అందుకని వింధ్యపర్వతాన్ని అనుగ్రహించడానికి అమ్మ అక్కడికి వెళ్ళింది. అక్కడే కొలువయ్యుంది, కలియుగాంతం వరకు అక్కడ వింధ్యపర్వతంలో ఉంటుంది ఆవిడ. ఆ తల్లి పేరు వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని. సా వింధ్యవాసిని విష్ణోరనుజ వరదేశ్వరి బభూవ పూజ్య లోకానాం సర్వేషాం ముని సత్తమ. నారద, ఆ జగన్మాత వింధ్యవాసిని అవ్యాజ కరుణామూర్తి వరాలు తొందరగా ఇస్తుంది. మేము చాలాసార్లు అక్కడికి వెళ్ళాం, వెళ్ళినా 2005 సంవత్సరంలో 9 రోజులు అక్కడ ఉండిపోయాం. దేవీ భాగవతాన్ని 9 రోజులు 2 పూట్ల చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ గుడికి పక్కనే మందాకిని, మన గంగానది. గంగానది ఇక్కడి నుంచి కాశీ వస్తుంది, అందువల్ల ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది నీరు. కాశీలో విపరీతమైన వాంచి వేగంగా ప్రవహిస్తుంది. హాయిగా గంగలో 2 పూట్ల స్నానం చేసేవాళ్ళం, గంగలో అవభృత స్నానం చేసాం, యజ్ఞం చేసుకున్నాం. 9 రోజుల పాటు అపూర్వ రీతిలో దేవీ భాగవతం అక్కడ నడిచింది. వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనానికి పోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఎంతమంది, 250 మంది మేము అక్కడ అకామిడేషన్ చేసాం. వాళ్ళందరూ కూడా నిరంతరం అమ్మవారి యొక్క భజన చేసేవారు. 3 గంటలు రోజు 2 పూట్ల చెప్పేవాడిని, పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు కూర్చుని వినేవారండి పురాణం. అదో పక్కన పెడితే ఆ అమ్మ దర్శనం చెయ్యండి. అపూర్వ సౌందర్యవతి అమ్మ. సౌందర్యం అంటే తెలుసుగా మీకు, సౌందర్యం అంటే ఈ మనుష్యుల సౌందర్యం కదా అక్కడ. సుతరాం అద్రియత ఇది సుందర. సుందర అంటే అర్థం మిక్కిలి సంతోష పెట్టునది. ఒక రూపం చూడగానే మనకి సంతోషం కలగాలి, ఆ సంతోషం మహాసంతోషం అయి ఉండాలి, పరమ సంతోషం అయి ఉండాలి. అమ్మవారి రూపమును చూస్తే అంతకంతకి ఆనందం పెరిగిపోతుంది, సంతోషం పెరిగిపోతుంది, తట్టుకోలేము మనల్ని మనం, అంత ఉధృతమైన ఆనందం కలుగుతుంది. ఏ దేవతను చూస్తే మనకి విపరీతమైన ఆనందం కలుగుతుందో ఆ దేవతని సుందరి అంటాం. అదనమాట అమ్మ యొక్క గొప్పతనం. అమ్మవారి దర్శనం ఎప్పుడూ కూడా అదృష్టం బాగుంటే గురువులతో చేసుకుంటారట. గురువుతో అమ్మవారి దర్శనం చేసుకున్నవాడు, గురువుతో కలిసి కాశీ వెళ్ళిన వాడు ఇంక వాడు పునర్జన్మ పొందడు. ఒంటరిగా వెళ్ళిన దానికంటే గురువులతో వెళితే వాడికి మహాశక్తి కలుగుతుంది అని కాశీఖండము, దేవీ భాగవతం రెండూ చెబుతున్నాయి. ఆ జగన్మాత సమస్త లోకేశ్వరి అందరి చేత పూజలు అందుకుంటుంది. అనగానే ఈ కథ నారదుడు వింటున్నాడు. ఎవరి ద్వారా? నారాయణుని ద్వారా. సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా వింటున్నారు. జనమేజీయుడు వ్యాసుని ద్వారా. మీరు నా ద్వారా వింటున్నారు. ఇప్పుడు ఋషులకు అనుమానం వచ్చింది. ఏమండో అమ్మవారు వింధ్యాచల నివాసిని అన్నారు, వింధ్యపర్వతం ఏడుస్తుంటే అనుగ్రహించడానికి అక్కడ కొలువయ్యిందన్నారు. అసలు వింధ్యపర్వతానికి ఎందుకు గర్వం వచ్చింది? ఆ గర్వం సర్వం ఖర్వం చేయడానికి అగస్త్యుడు ఏం చేశాడు? ఈ కథ అంతా చెప్పు. అక్కడ అమ్మ వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఎందుకు వెలిసింది? అది చెబితే కానీ మా మనస్సుకి శాంతి చేకూరదు. ఈ కథ పూర్తిగా చెప్పు. కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెప్పకల, అందువల్ల సంపూర్ణంగా చెప్పు అనగా అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆసీద్ వింధ్యాచలో నామ మాన్య సర్వధరాభృతాం మహావన సమూహాఢ్యో మహాపాదప సంవృత. పర్వతాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. ఈ పర్వతాల్లో కొన్ని పర్వతములకు కుల పర్వతములు అని పేరు. ఈ పర్వతాలు భూమి మీద ఉంటే భూమి బ్యాలెన్స్గా ఉంటుంది, లేకపోతే భూమి ఒక పక్కకు ఒరిగిపోతుంది. అందుకే కొండలను ఇష్టం వచ్చినట్టు పగల కొట్టకూడదు. కొండకి భూధరము అంటే భూమిని భరిస్తున్నది అని పేరు. ఎందుకని? అన్ని చోట్ల ఈ పర్వతాలని భగవంతుడు తెలివి తక్కువతనంతో సృష్టించలేదట. పైన ఎంత ఉంటుందో శిఖరం, మళ్ళీ కింద కూడా అంతే ఉంటుంది ఆ పర్వతం. ఈ కొండలు భూమిని అటు ఇటు వెళ్ళిపోకుండా అన్ని వైపులా ఉండి బ్యాలెన్స్ చేస్తాయి, స్థిరంగా ఉంచుతాయి. మీరు పడవ ఎక్కారు కదా, పడవలో ఈ వైపు ఎంత బరువు ఉన్నవాడు ఉంటే ఇటువైపు కూడా అంతే బరువు ఉన్నవాడు ఉండాలి. ఇటువైపు వాడు 50 కేజీలు వాడు, ఇటువైపు వాడు 200 కేజీలు వాడు ఉంటే పడవ ఇలా ఒరిగిపోతుంది. నాటు పడవలను చూడండి, ఎప్పుడన్నా గంగానదిలోకి వచ్చినప్పుడు అక్కడ గంగలో ఇటు నుంచి అటు వెళ్ళడానికి పడవలు ఎక్కిస్తారు. ఆ పడవల్లో ఎక్కేటప్పుడు ఏం చేస్తారనమాట, ఇటొకళ్ళని ఇటొకళ్ళని. ఓసారి భార్యాభర్తలు వచ్చారు, భార్యగారు ఇటు కూర్చోగానే ఇటువైపు భర్త గారితో పాటు ఇంకో ఇద్దరిని కూడా కూర్చోబెట్టారు. కూర్చోకపోతే ఈ పడవ ఇటు ఒరిగిపోతుంది పాపం. భార్యామణి మరీ బొత్తిగా గజలక్ష్మి. ఎందువల్ల చెబుతానంటే ఇటు అటు బ్యాలెన్స్ ఉండాలి తప్పదు. మరి అలా ఉంటేనే పడవ ఒరిగిపోకుండా ఉంటుంది. అలాగే ఈ భూమి ఒక పక్కకి సముద్రంలోకి ఒరిగిపోకుండా కొండల్ని సృష్టించాడు భగవంతుడు. అందుకే కొండలకి భూధరములు అని పేరు. ఈ భూమిని ఎవరెవరు మోస్తున్నారు? ఆదిశేషుడు, కూర్మావతారంతో విష్ణుమూర్తి, 8 దిక్కుల్లో 8 ఏనుగులు మోస్తున్నాయి. మొదట మోసేవాడు ఆదిశేషుడు, విష్ణువు కూర్మావతారంతో, ఆపై దిగ్గజములు ఐరావతము, సుప్రతీకము, పొండరీకము, కుముదము, అంజనము, అభ్రమువు, కపిలము, వామనము. ఈ 8 ఏనుగులు భూమి చుట్టూతో ఉండి 8 దిక్కుల్లో కాపలా కడతాయి. అందుకే అష్ట దిక్కు గజములు, 8 దిక్కుల్లో ఉన్న ఏనుగులు అంటారు వీటిని. ఇవి కాకుండా ఈ భూమి అటు ఇటు ఒరిగిపోకుండా కులపర్వతములు మోస్తున్నాయి, బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఆ కులపర్వతాల్లో మేరుపర్వతం, వింధ్య పర్వతం మొదలైన పర్వతాలు చాలా గొప్ప పర్వతాలు అన్నమాట. ఈ పర్వతాల్లో వింధ్య పర్వతం చాలా పెద్దది. మేరుపర్వతం అంటే హిమాలయ పర్వతాల్లో కేదారం, బదరి ఉన్నాయి కదా, ఆ పర్వతాల శ్రేణిని మేరుపర్వతం అంటారు. సరిగ్గా కేదారేశ్వరుడు ఉన్న కొండే మేరుపర్వతం, సుమేరు పర్వతం. మేరుపర్వతం మీదకి తెల్లవారుజామున కిరణములు పడతాయి, సూర్యకిరణములు. అప్పుడు ఆ సూర్యకిరణములతో తెల్లని ఆ కొండ బంగారపు రంగులో మెరిసిపోతుంది. అప్పుడు చూస్తే కొండ బంగారపు కొండ అనిపిస్తుంది అన్నమాట. కేదారం వచ్చే సంవత్సరం మళ్ళీ పెడుతున్నాం మేము, మంచి ఒక పకడ్బందీ ఆర్గనైజేషన్తో ఈసారి పెడుతున్నాం. అలాంటప్పుడు వస్తే మీకు కేదారం అంటే బంగారు కొండలా ఇలా ఉంటుందా అనిపిస్తుంది అన్నమాట. ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడి కిరణములు పడినప్పుడు ఆ కొండను చూస్తే ఇంకా మనకి బంగారం చూసినట్టు అనిపిస్తుంది. అందుకే మేరుపర్వతమునకు బంగారు కొండ, కనకాచలం, సువర్ణ పర్వతం అని పేరు. ఆ మేరుపర్వతం చాలా గొప్ప పర్వతం, కానీ దానికంటే పెద్దది వింధ్య పర్వతం. ఈ పర్వతాలు ఇలాంటి కుల పర్వతములు చాలా ఉన్నాయి. పారియాత్రమని, సుమేరుమని, శ్రీశైలమని, సోనాచలమని, వెంకటాద్రి అని, ఇవన్నీ మంచి మంచి పర్వతాలు. ఈ పర్వతాలన్నీ గొప్ప పర్వతాలే, కానీ వీళ్లలో కొంతమందికి వాళ్లలో వాళ్ళకి పడేది కాదట. ఏ పండితులకి ఇద్దరికి పడదు. ఈ పండితుడికి పేరు వస్తే ఆ పండిట్టికి మంట, ఆ పండిట్టికి పేరు వస్తే వీడికి మంట. ప్రొఫెషనల్ జెలసీ అంటారు దీన్ని, వృత్తిలో ఉన్న ఈర్ష్య అన్ని రంగాల్లో ఉంటుంది. వాడికి ఎక్కువ జీతం వచ్చి ప్రమోషన్ వస్తే రెండో వాడి ఎంప్లాయీకి మండిపోతుంది, వాడికి నాకు తేడా ఏమిటి, మేమిద్దరం అదే ఎడ్యుకేషన్ కదా, వాడికి ఎందుకు జీతం ఎక్కువ వస్తుంది నాకు రాదు, వాడికి ఎందుకు కీర్తి వస్తుంది నాకు రాదు. ఇంచుమించుగా అన్ని వృత్తుల్లో ఈ గొడవ ఉంటుంది, కొండల్లో కూడా ఈ గొడవ ఉన్నది. ఒక్క నదుల్లో మాత్రం పరస్పర విరుద్ధం లేదట. గంగ, యమున, గోదావరి, సరస్వతి ఇవి మాత్రం ఒక నదిని చూచి ఇంకో నది ఈర్ష్య పొందదు. నదులన్నీ మన గుంటూరు పౌరాణిక భక్తుల్లాడు, మన పురాణ భక్తుల్లో ఈర్ష్య పెద్దగా లేదని అనిపిస్తోంది నాకు. అలాగే నదులు కూడా వాటిల్లో అవి పరస్పరం ఈర్ష్య పొందవు. కానీ కొండల్లో కొంత వైరుధ్యం ఉన్నది. అందులో కొంచెం అహంకారం మరింత ఎక్కువ కలిగిన వాడు వింధ్యపర్వతం. ఉత్తమ పర్వతం అతడు, నిజంగా చాలా గొప్పవాడు, శక్తివంతుడు. ఈ వింధ్యపర్వతం మీద రకరకాల చెట్లున్నాయి. సుపుష్పితయి అనేకైశ్చల్లతా గుల్మైస్తు సంవృత ఏం వర్ణించారండి ఇక్కడ. దాదాపు ఒక 8 శ్లోకాల్లో ఆ కొండని వర్ణన చేశారు. ఆ కొండ మీద రకరకాల చెట్లున్నాయి, సెలగేళ్ళున్నాయి, అపూర్వమైన జంతువులు ఉన్నాయి. ఇలాంటి వర్ణన వస్తే ఒక పోతన గారే మనకు గుర్తుకు రావాలన్నమాట. కొండని వర్ణించాలంటే అరణ్యాన్ని, కొండ మీద ఉన్న అడవిని ఇంకా పోతన గారు అందివేసిన చెయ్యి. అది మరియును మాతులొంగ లవంగ లొంగ చోతకేతకి భల్లాతక అమ్రాతక సరళ పనస బదరి ఒకుడ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పితుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముఖ కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శివసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రువలతా మోహోద్యాన సుఖ పిక నికర చంచూపుట సమంచిత నిర్దలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార మకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును పద్మరాగ మరకత తుష్య కాంచన కందరాళ ఇత్యాది నవ రత్న మణిమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గమయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక కోకమయ శరణాగత శమన సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు అంటారు. ఇందులో వరసగా ప్రారంభంలో ఈ కొండ ఒక పెద్ద అడవి, పర్వతారణ్యం. పర్వతాల అరణ్యాలు చాలా గొప్పగా ఉంటాయి, శ్రీశైలం వంటి పెడితే తెలుస్తాయి. ఈ అరణ్యాలలో ముందుగా చెట్లు వర్ణించారు. మద్ది చెట్లున్నాయి, తెల్ల మద్ది చెట్లున్నాయి, గన్నేరు చెట్లున్నాయి, మందార వృక్షాలున్నాయి, తాడి చెట్లున్నాయి, పోక చెట్లున్నాయి, ఇంకా రకరకాల ఫలవృక్షాలున్నాయి, కొన్ని నీడనిచ్చే చెట్లున్నాయి. ఈ చెట్లన్నీ తెగ పెరిగాయి. ఈ చెట్లు కొమ్మలు ఇలా అతుక్కుపోయి పైనుంచి కిందకి సూర్యకిరణములు రావడం లేదు. ఆ చెట్లు ఎంత పెరిగిపోయాయంటే ఇటొక చెట్టు ఇటొక చెట్టు వచ్చి ఈ చెట్టు కొమ్మలు అతుక్కుపోయాయి. అతుక్కుపోవడం వల్ల ఏమైంది, పైనున్న సూర్యుడు యొక్క కిరణములు కిందకి రాలేదు. దాంతో ఆ అడవిలో చెట్ల కింద కటిక చీకట్ట. ఆ అడవి ఎప్పుడు సూర్యుడు మొహం చూసెరగదు. అసూర్యం పశ్య, సూర్యుడిని చూడలేదన్నారు. ఇప్పుడు ఈ గదిలోకి సూర్యుడి కిరణం వస్తుందా? అలా ఉంది అడవి. అంత దట్టమైన అరణ్యం, కేకారణ్యం. ఈ అరణ్యం మధ్యలో ఓ నిరంతరం ప్రవహిస్తున్న సెలయేళ్ళు, అది కొండ కదా, కొండ మీద నుంచి కిందకి దిగదిగి దబదబదబ వస్తున్నటువంటి సెలయేళ్ళు ఉన్నాయి. ఆ జలపాతాలన్నీ ఈ చెట్ల మధ్యలోంచి ప్రవహిస్తున్నాయి. ఇక్కడే ఒక తమాషా ఉంది. ఒక పక్క నుంచేమో సెలయేళ్ళు, మరో పక్క నుంచి ఇంకో రకమైన నీరు వస్తుంది. అది నీరు కాదు, అది ఏమిటో చెప్పమంటారా? అక్కడ కొన్ని పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ పళ్ళ చెట్లలో కొన్ని మామిడి, కొన్ని బత్తాయి, కొన్ని దానిమ్మ, కొన్ని గజనిమ్మ, కొన్ని ఏదో ఇంకోటి, ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష మొదలైనవి. ఈ పళ్ళు తినడానికి అక్కడ ఎవరుంటారు? కేకారణ్యం కదా, ఆ చెట్ల దగ్గరికి తీగల దగ్గరికి మానవ మాత్రుడు వెళ్ళలేడు. అందువల్ల మొత్తం దానిమ్మకాయలు కానీ, బత్తాయిలు కానీ, నారింజలు కానీ, ద్రాక్ష కానీ, గజనిమ్మ కానీ ఇలాంటి పళ్ళన్నీ పండిపోయి మిగల ముగ్గిపోయాయి. ఇంతలో అక్కడికి చిలుకలు వచ్చాయి. చిలుకల ముక్కులు పొదునుగా ఉంటాయి కదా, ఈ ముక్కులతో పొడి చేయట ఈ పళ్ళని. దాంతో పళ్ళు చీరుకుపోయి అందులో ఉన్న రసం అంతా కారిపోయింది. ఈ రసాల్లో మామిడి రసం ఒక పక్క నుంచి, బత్తాయి రసం మరో పక్క నుంచి, దానిమ్మ రసం మరో పక్క నుంచి, నారింజ రసం మరో పక్క నుంచి, ఇలా రకరకాల ఫలాల యొక్క రసములు కింద పడి అవి ఒక ప్రవాహం కింద ఉన్నాయట. ఈ పళ్ళ రసాలన్నీ కొంత దూరం వెళ్ళాక కలిసిపోయాయి. అది చూడడానికి ఇప్పుడు ఎలా ఉందన్నమాట, బహు మిశ్రిత ఫలరసం, అనేక ఫలముల రసం మిక్చరైపోయింది, మిశ్రితమైపోయింది, కలిసిపోయింది. ఇన్ని రకాల పళ్ళ యొక్క రసాలు కలిసిపోయి రంగురంగుల కింద ప్రవహిస్తున్నాయట. ఇప్పుడు ఉదాహరణకి మామిడి రసం ఏమో పసుపచ్చ రంగులో ఉంటుంది, నల్ల ద్రాక్ష అయితే నల్లగా ఉంటుంది, తెల్ల ద్రాక్ష రసం అదో రకమైన ఆకుపచ్చ పసర రంగులో ఉంటుంది, ఏదో నారింజ రసం ఉందంటే దాని రంగు వెరైటీగా ఉంటుంది. ఇలాంటి రంగురంగుల రసములు కలిసి ఈ రంగులన్నీ ఇంద్రధనుస్సుల్లా మెరిసిపోతూ వెళ్ళిపోయాయి. ఈ ఫలరసం తాగి పక్షులు కిచకిచలాడి కుహూ కుహు అని మత్తెక్కిపోతున్నాయట. పళ్ళరసం తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి, న్యాచురల్ జ్యూస్. పైగా ఈ దిక్కుమాలిన శేషాల్లో ఉన్నటువంటి ద్రవాలు తాగితే ఉపద్రవం వస్తుంది మనకి. అందులో మ్యాంగో అంటాడు కానీ అది మ్యాంగో కాదు, అది తాగిన తర్వాత వీడికి ఇంకేదో వచ్చిపోతుంది, లేనిపోను కూడా, కడుపులన్నీ కదిలిపోతాయి. అందుకే కొంతమంది ఉపన్యాసం మధ్యలో బయటికి లోపలికి ప్రసాదాలు తిరుగుతూ ఉంటారు. అదే అక్కడ ఫలమిశ్రిత రసం తాగితే, ప్రకృతి సిద్ధమైన రసం తాగితే అసలు వాడికి గ్యాస్ ట్రబుల్ ఉంటుందా, ఇంకో ట్రబుల్ ఉంటుందా, ఎంత ఆరోగ్యంగా ఉంటాడండి. అలాంటి రసం వెళ్ళి కొంత దూరం వెళ్ళాక ఈ పక్క నుంచి సెలయేటి నీరు, ఇక్కడ నుంచి ఫలరసం, ఈ రెండు కలిసిపోయి వెళ్ళిపోతున్నాయట మెలమెల్లాడుతూ. అందుకనే కొండల్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు, బలంగా ఉండేవారు. ఏ పాములో కుట్టితే తప్ప, దోమలో కుడితే తప్ప, హాయిగా అక్కడ ఉండి తపస్సు చేసుకునే ఋషులు ఆరోగ్యంగా ఉండేవారట. వాళ్ళకి ఏ రోగం ఉండేది కాదు. అక్కడ జుట్టు ఊడిపోవడం కానీ, అక్కడ ముసలితనం రావడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ లేవట, అంత బాగుందని వర్ణించారండి. ఇవి కాక ఈ సెలయేళ్లలో హంసలు, సారస పక్షులు, చిలుకులు మొదలైనవన్నీ అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ పక్షుల యొక్క కిలకిలారావములు సంగీత ధ్వనిలో ఉన్నాయట. ఇంకా ఒడ్డు మీద సింహాలు, పులులు, ఎనిమిది కాళ్ళు కలిగిన శరభ మృగాలు, ఏనుగులు, ఇవన్నీ కకాలుకలుగా అటు ఇటు పరిగెడుతూ తిరుగుతున్నాయి. ఆ ఒడ్డు మీద కొండల్లో రకరకాల ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులు ఏమేమిటివి? ఇనుము, వెండి, బంగారం, సీసం, తగరం, రాగి, ఇటువంటి ముడి పదార్థములు, రకరకాల ధాతువులు కొండలో ఉన్నాయి. పొరపాటున కొండ తవ్వేమంటే ఇంక అన్ని ధాతువులు అన్నమాట, ముడి పదార్థం బయటకు వస్తుంది, ఖనిజములు బయటకు వస్తాయి. ఈ ధాతువులని ఇంగ్లీష్లో ఓర్ అంటాం, ఓఆర్ ఓర్ అని. అటువంటి ముడి పదార్థాలు అడుగునున్నాయట. ఇవి కాకుండా పద్మరాగాలు, పుష్యరాగాలు, కనక పుష్యరాగాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, గోవేదికాలు, నీలములు, ఇటువంటి నవరత్నములు కూడా కొండలో ఉన్నాయి. అంత గొప్ప పర్వతం, అటువంటి ఆ పర్వతం మీద నుంచి నిరంతరం అనేకమైనవి ప్రవహిస్తాయి. ఈ పర్వతం కాశీ దగ్గర ప్రారంభమవుతుందని చెప్పారుగా, ఇంచుమించుగా కాశీకి 100 మైళ్ళ దూరంలో. అక్కడి నుంచి ఆ పర్వతం వ్యాపించి వ్యాపించి మహారాష్ట్ర వరకు ఉంది. ఈ పర్వతం దగ్గర, ఈ వ్యాపించిన పర్వతంలో మధ్యప్రదేశ్లో చాలా వరకు ఉంటుంది వింధ్యపర్వతం. అందులో వింధ్యపర్వతం దగ్గర మధ్యప్రదేశ్లో వింధ్యపర్వతం రెండు కొండలుగా విడిపోయింది. ఒక కొండ మీద ఓంకారేశ్వరుడు ఉంటాడు శివుడు, మరొక పర్వతం మీద అమరేశ్వరుడు ఉంటాడు. రెండూ కలిస్తే ఓంకారం అమలేశ్వరం అని పిలువబడుతుంది. ఈ రెండు కొండల నడుములో వింధ్యపర్వతం యొక్క చీలిక మధ్యలో పరమ పవిత్రమైన నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే వింధ్య ఎంత పెద్ద పర్వతం ఆలోచించండి, ఎక్కడి ఉత్తరప్రదేశ్, ఎక్కడ మధ్యప్రదేశ్, ఎక్కడ మహారాష్ట్ర, అక్కడ దాకా ఉంది. అందుకే పర్వతాల్లో వింధ్య సాత్పురా పర్వత శ్రేణి గొప్పది, అలా అలా పెరిగి వ్యాపించి ఉందన్నమాట. అందులో ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నది నిరంతరం ప్రవహిస్తుంది. నర్మద దర్శన మాత్రం చేత మానవులకి శుభం కలిగించే గొప్ప కొండ. కేవలం నర్మదను చూస్తే చాలు, గంగలో స్నానం చేస్తే పవిత్రుడవుతాడు, కానీ నర్మద చూసిన వాడిని కూడా పవిత్రుడి చేస్తుందిట. చాలా గొప్పదండి. అందులో ఈతలు కొడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? కాకపోతే ఒక్కోసారి వాళ్ళు హెచ్చరిక లేకుండా, డ్యామ్ ఉంది అక్కడ ఓంకార క్షేత్ర దగ్గర, ఆ డ్యాములోంచి నీళ్లు విడిచిపెడుతూ ఉంటారు. విపరీతమైన వేగంతో వెళ్ళిపోతుంది నీరు. అప్పుడు ఈతే కొంచెం జాగ్రత్త పడాలి, కానీ మాదిరిగా ఉన్నప్పుడు మాత్రం ఈదితే గజయేతగాళ్ళు కూడా కొంచెం దిగచ్చు. గజయేత అంటే ఒక గజం ఇదివాడు అనమాట. కొంతమంది గజంలో ఈత్తారు, కొందరు ఒక గజం మాత్రమే ఈత్తారు. ఏది ఏమైనా మాకు ఈతలు అంటే ఇష్టం కనుక నేను మా తమ్ముళ్ళు వెళ్ళినప్పుడు వెచ్చల వెడిగి ఈదేసేవాళ్ళం. కారణం ఒకటి ఉంది, మేము చిన్నప్పుడంత గోదాట్లో ఈదడం వల్ల ఈ నీరంటే భయం లేకుండా సుఖంగా ఈదాం. ఆ రోజులు వేరు, ఇప్పటికీ ఈదగలుగుతున్నాం. కాకపోతే ఇందాక చెప్పినట్టు మరి ఒక గజం కాకుండా 100 గజాల వరకు ఎదగలుగుతున్నాం ఓపిగ్గా. ఆ ప్రాంతం అత్యంత పవిత్రం, ఆహ్లాదకరం, శివదర్శనం చేసుకుని అందులో ఈత కొట్టి శివుడి చరిత్రలు వింటే ఎంత బాగుంటుందండి. ఓంకార క్షేత్రంలో జ్యోతిర్లింగాల మహిమ వినాలని చేస్తున్నాం. జ్యోతిర్లింగములు మొత్తం 12 కదా, ఈ 12 జ్యోతిర్లింగముల మహిమ ఓంకార క్షేత్రంలో శ్రద్ధతో విన్నటువంటి వాడు 12 లింగములను ప్రతిష్ఠించిన పుణ్యం పొందుతాడు. ఎంత బాగా చెప్పారో మీకు ఎలాగో భవిష్యత్తులో స్కాందపురాణం వస్తుంది. స్కాందపురాణంలో కాశీఖండంలో ఇంక దీని గురించి అపూర్వంగా వర్ణించారు. ఆ క్షేత్రంలో శివుణ్ణి దర్శించుకోవటం, నర్మదా స్నానం చేయటం, అక్కడ శివలింగ మహిమ, జ్యోతిర్లింగాల మహిమ వినడం, వీటి గురించి చాలా వర్ణించారు. అక్కడ వింధ్య పర్వతం ఒక రూపం ధరిస్తూ ఉంటాడు తరచుగా. పర్వతాలకి 2 రకాల రూపాలు, ఒకటి స్థావరము, రెండవది జంగమము. స్థావరము అంటే బండరాళ్లతో కూడినది, కదలకుండా ఉంటే దాన్ని స్థావరము అంటారు. కొండలు ఎప్పుడూ కూడా శిఖరంతో, శిఖరాల మీద ఉన్న చెట్లతో, చెట్ల కింద ఉన్న ధాతువులతో కొండల పడుంటాయి కదా, ఆ బండ రాళ్లతో కూడినటువంటి రూపమునకు స్థావరము అని పేరు. ఇది కాకుండా తన మహిమతో మనలాంటి ఒక మానవాకారం ధరించగలడు కొండ. ఈ మానవుడి రూపంలో మంచి కిరీటం పెట్టుకుని ఒక రాజు వేషంతో మహామహిమతో ఎక్కడికైనా వెడతాడు. ఇలా ఎక్కడికైనా వెళ్ళే మానవ రూపం ధరించేటటువంటి దానికి జంగమము అని పేరు. కొండలు, నదులు స్థావరం, జంగమం అని 2 రూపాలతో ఉంటాయన్నమాట. నదులు కూడా అంతే. నదులు కూడా చూడండి, నీళ్ల కింద ప్రవహిస్తాయి, మళ్ళీ అంతలోని స్త్రీల కింద దర్శనమిస్తాయి. ఇలా నదుల కింద ప్రవహిస్తున్నప్పుడు స్థావరం అంటాం, స్త్రీ రూపంలో దర్శనమిస్తే అప్పుడు ఆ గంగాదేవి యొక్క రూపాన్ని జంగమము అంటాం. చెట్లు కూడా అంతే. చెట్టు కదలకుండా కొమ్మలతో వేళ్లతో ఉండిపోతే అప్పుడు దాన్ని స్థావరం అంటారు. ఈ వృక్షములకు కొంతమంది దేవతలు ఉంటారు, వృక్ష దేవతలు. వాళ్ళు కూడా అందమైన స్త్రీల కింద మారి చిన్ని చిన్ని కోరికలు తీర్చగలరు. మరీ పెద్ద పెద్ద పనులు చేయలేరు కానీ వృక్ష దేవతలకు కూడా కొంత శక్తి ఉంటుంది. కాకపోతే క్షుద్ర శక్తులు అంటే అల్పశక్తి కలిగినవి. నదులలో మహాశక్తి కలిగిన నదులు గంగా, యమున, సరస్వతి, గోదావరి వంటివి. అల్పశక్తి కలిగినటువంటి నదులు ఉన్నాయి, చర్మణ్వతి, ఇంకా ఏవో బుల్లి బుల్లి ఉంటే తాండవ, శారద, ఇవి బుల్లి బుల్లి నదులు అన్నమాట. అలాగే కొండల్లో కూడా స్థావర జంగమాలు ఉన్నాయి. కాకపోతే స్థావర జంగమములు 2 రూపములు ఉన్నటువంటి కొండలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి వెంకటాద్రి. ఆ వెంకటాచలం కూడా కొండగా ఉండి మళ్ళీ మనలాంటి మానవ రూపం ధరించగలిగిన వాడు ఆయన. కానీ ఇక్కడ ఈ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లు పాపం కొండలు పడగొట్టేస్తున్నారు కదా, ఆ కొండలకు 2 రూపాయలు లేవు, అందుకే వాటిని పిండి చేసేస్తున్నారు. ఈ మానవులు స్వార్థపరులు, ఈ కొండలన్నీ కొట్టి 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 నాశనం చేస్తారు. ఈ చేసిన పాపంతో చచ్చి నరకానికి పోయాక వీళ్ళ శరీరాన్ని ముక్కల ముక్కల కింద నరికేస్తాట. ఇష్టం వచ్చినట్టు కొండలను కొట్టకూడదు. కొండలను కొట్టే ముందు దానికి ఒక పూజ, దానికి ఒక విధానం ఉంది. కొన్ని కొండలనే కొట్టాలట, అవి కూడా కొన్ని కొండలకి దేవశక్తి ఉంటుంది, అటువంటి కొండలు కొట్టకూడదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, స్వామివారు పానకాల నరసింహస్వామివారు ఉన్నారు, అటువంటి కొండ పక్క నుంచి తొలిచామంటే ఆ మనిషి భయంకర క్రూర కఠోర నరకాల పాలైపోతాడు. పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా ఆలయాలు ఉన్నటువంటి కొండలు కొట్టకూడదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కొండల్ని, చెట్లని నాశనం చేయకూడదు, చెరువులు పాడు చేయకూడదు, నదులను ఆక్రమించకూడదు. ఇవన్నీ మహాపాపాలు. ఎందుకు చెబుతానంటే వింధ్యపర్వతం తరచుగా ఒక మహారాజ రూపం ధరించి తన పర్వతం చుట్టూ ప్రవహిస్తున్న నర్మదా నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న ఓంకారేశ్వరుని పూజ చేసుకుని తృప్తి పొందుతూ ఉంటాడు. ఈయనకి అప్పుడప్పుడు ఈర్ష్య అసూయ పెరిగి ఆ మేరు పర్వతాన్ని అందరూ పొగుడుతున్నారు, నన్ను పొగట్టడం లేదు, ఈ లోకంలో చాలా కొండల కంటే నేను గొప్ప కొండని, నాకు రావలసినంత కీర్తి రావట్లేదు అని లోపల కాస్త బాధ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడక్కడికి తీర్థయాత్రలు చేస్తూ నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి భూలోకానికి వచ్చాక మానవుడిలాగే స్నానాలు చేస్తాడు, దేవతల్ని దర్శనం చేసుకుంటాడు. ఆయనకి తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం ఉండేవి. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నారద మహర్షి ఒకనాడు ఈ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు, ఓంకార క్షేత్రం దగ్గరకు వచ్చాడు. రేవా తరంగ సీకర సేవా కేవాక పాక శిశిర మరుత్తు స్తవమును చేసిన్. రేవా నది అంటే నర్మదా నది. నర్మదా నది దగ్గరకు వచ్చాడు ఆయన. అది ప్రభాత సమయం, సూర్యుడు ఉదయించిన సమయం. ఆ సమయంలో పర్వతం చుట్టూత నది వేగముగా చల్లని నీళ్లతో ప్రవహిస్తోంది, గాలి కూడా చల్లగాలి వీస్తోంది. నారదుడు ఈ నదిలో స్నానం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో నీళ్లలోంచి గాలి పైకి లేచింది. గాలికి ఏమవుతుందంటే అప్పుడప్పుడు నీళ్ల కెరటాలు పైకి లేస్తాయి, అందులోంచి కొంచెం నీటి తుంపరం మీద పడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా గాలి వేసినప్పుడు వేగంగా ప్రవహిస్తున్న నది పక్కన ఉంటే ఈ గాలికి నీళ్లలోంచి కొన్ని తుంపరలు, నీటి జల్లు మన మీద పడుతుంది. నారదుడి మీద నర్మదా నది యొక్క జల్లు పడింది. ఆ జల్లు పడగానే రోళ్ళు జల్లు అంది, ఎందుకంటే అంత చల్లగా ఉందిట, హాయిగా ఉందిట. ఆయన వెంటనే ఆ చల్లదనాన్ని ఆస్వాదించాడు, ఆనందించాడు. కొంతమందికి చల్లదనం అంటే బాగా ఇష్టం అన్నమాట. లేకపోతే కృష్ణుడిని చూడండి, బృందావనంలో శిశిర ఋతువులో, శిశిర ఋతువు కూడా కదా హేమంత ఋతువులో, అంటే డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో గోపికలంతా కాత్యాయని వ్రతం చేశారు. అది యమునా నది. ఉత్తర భారత్లో చలి ఎలా ఉంటుందో తెలుసా? డిసెంబర్ నెలలో కనుక ఉత్తర భారత్కి వెడితే, అంటే పూర్వం ఋతుక్రమాలు బాగా ఉన్న రోజుల్లో ఇంకా విపరీతంగా ఉండే చలి. ఆ సమయంలో యమునా నది యొక్క నీళ్లు మీద పడ్డాయట. ఆ నీళ్లు మీద పడితే ఆయన ఆనందంగా చెట్టెక్కట పైగా, తన నద్యంభక్కన సీత వాత జనిత ఆనందంబుతో ఎక్కి అంటాడు ఆయన. చల్లని నది యొక్క తుంపరం మీద పడింది. ఆ చల్లని నీళ్లు మీద పడగానే ఆయనకి ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఆడవాళ్ళ యొక్క బట్టలన్నీ లొంగగట్టేసి పక్కనున్న కడిమి చెట్టు ఎక్కాడు అంటాడు ఆయన. డిసెంబర్ నెలలో ఒకసారి నేను వెళ్ళా, ఈ నీళ్లు నా మీద పడగానే అరగంట సేపు శరీరం స్తంభించింది, నాకు ఆనందం కాదు, ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇదేంట్రా బాబు, ఈ డిసెంబర్ నెలలో ఈ మార్గశిర మాసంలో ఈ నీళ్లు మీద పడితే శరీరం జిల్జిల్లు ఉంటుంది, ఆయన ఆనందంతో ఎక్కాడంటారు పోతన గారు అంటే, కృష్ణుడికి ఆ నీళ్ళు, ఆ చల్లని నీళ్లు పడితే ఆనందం, ఆయనకి ఆ కెపాసిటీ ఉంది. అందుకని చల్లని నీళ్ల వల్ల మహాత్ములు కనుక వాళ్ళు ఆనందం పొందుతారు. ఓ మాదిరివాడైతే అమ్మవారు వణికిపోయి ఇంటికి రాగానే ముసుగు కమ్మి పడుకుంటాడు. ఎప్పుడన్నా బదరీ కేదారం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడగండి చెబుతారు, కేదారం బదరీలో ఒక 5 నిమిషములు బయటికి తిరిగి వచ్చాక ఇక ఇంత రజాయిలు కప్పుకొని గదిలోంచి బయటికి రాలేము, ఒడుగుపోతూ ఎప్పుడు ఇంటికి పోదామా అనిపిస్తుంది అనమాట. అప్పుడు కనుక బదరీలో సరస్వతీ నదిలో మిమ్మల్ని ముంచితే ఆ తర్వాత మళ్ళీ పురాణం వినడానికి రావడానికి 3-4 రోజులు పడుతుంది. అంత చలి అనమాట. నారదుడు వెళ్ళింది చలికాలం. ఆ చలికాలంలో నర్మదాజలం మీద పడిందిట, అది ఆయనకు ఆనందం కలిగించిందిట. ఆ నీటి తుంపరల ఆనందం అనుభవిస్తూ ఆయన నది నీళ్ళల్లోకి దిగాడు. సంకల్పం చెప్పుకొని స్నానం చేశాడు. నదిలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేయకూడదు. కొన్ని చోట్ల కడితే సంకల్పం లేకుండా పూజ చేయకూడదు, స్నానం చేయకూడదు. చెంచల ఆత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములల్లగాని పొందు. మనిషికి మనస్సు నిలకడ లేకపోయినా, సంకల్పం చెప్పుకోకుండా పూజ చేసినా ఆ పూజ వ్యర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పి తీరాలి. అలాగే స్నానం చేసేటప్పుడు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని శాస్త్ర ప్రకారం స్నానం చేయాలి. లేదంటే ఆ స్నానము వ్యర్థం, పూజ వ్యర్థం. ఇది మంత్రశాస్త్రాల్లో చెప్పిన మాట. ఈ మధ్యన కొంతమంది మనం సంకల్పం చెప్పుకోవాలా, నీ గోత్రం నీ పేరు చెప్పుకోవాలా, మా నాన్న పేరు ఒకటి చెప్తే చాలదా అంటే, మీ నాన్నగారు అన్నం తింటే నీ కడుపు నిండుతుంది ఏంటి? నిండదు. కాబట్టి ఆయన తింటే నీ కడుపు, నువ్వు తింటే ఆయన కడుపు ఎలా నిండదో, శాస్త్ర ప్రకారం ఎవడు స్నానం చేస్తున్నాడో అతడు తన పేరు చెప్పుకు తీరాలట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆఖరికి మా నాన్నగారితో స్నానానికి వెళ్ళినా సరే నేను పద్మాకర శర్మ అని నా పేరు చెప్పుకుని అప్పుడు సకుటుంబస్ అని చెప్పుకోవాలి. అంతేగాని మన పేర్లు మాత్రం చెప్పుకోకుండా ఎవరో చెబితే నువ్వు స్నానం చేసిన వాడివి కావు, సంకల్పంలో నీ పేరు నీ గోత్రం చెప్పకపోతే నీ స్నానం వ్యర్థం అని చెప్పారు. కాబట్టి చెప్పవలసిందే. ఒక్క ఆడవాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. భర్త గారితో వెళ్ళినప్పుడు భార్య గారు, మా ఆయనతో కలిసి స్నానం చేస్తున్నానంటే ఆయన చేసిన పుణ్యంలో సగం ఈవిడికి వస్తుందిట, ఆయనకి మాత్రం ఈవిడిది వెళ్ళదండోయ్. భార్యామణికి మాత్రం భర్త దాంట్లోంచి సగం లాగేస్తున్నాడు భగవంతుడు, భార్య చేసిన పూజ భర్తకు వెళ్ళదట. ఇది శాస్త్ర నియమం. అందుకే ఆడవాళ్ళు అదృష్టవంతులు అన్నారు. పెళ్ళయిన తర్వాత భర్త గారితో కలిసి ఏ పూజలో అయినా లేకపోతే స్నానంలో అయినా పాల్గొంటే భర్తగారు స్నానం చేసినప్పుడల్లా హాఫ్ హాఫ్ పుణ్యం భార్యకి వెడుతుంది, అదే భార్య చేస్తే ఆవిడ పుణ్యం ఆవిడకే వస్తుంది. అందుకని కలియుగంలో స్త్రియః ధన్యా, స్త్రీలు ధన్యులు అంటారు భాగవతంలో. ఆడవాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. వాళ్ళ స్నాన ఫలితం వాళ్ళదే, వాళ్ళ ఉపవాస ఫలితం వాళ్ళదే, ఇటు భర్తగారి దాంట్లో సగం పెడుతోంది. ఎందుకని ఈ భర్తగారి వంశమును నిలబెడుతోంది కనుక తన ఇంటి పేరు వల్ల ఈ ఇంటి పేరులోకి మారుస్తోంది కనుక, తన గోత్రం విడిచి ఈ గోత్రంలోకి వస్తోంది కనుక, ఎక్కడో పెరిగి అన్నీ విడిచిపెట్టి తన యావజ్జీవితం వీడితో గడుపుతోంది కనుక, వీడికి వంశాభివృద్ధి కలిగిస్తోంది కనుక, స్త్రీలు చేస్తున్న అపూర్వ త్యాగానికి దేవతలు ఇంత వరం ఇచ్చారు. అందుకే మన ఆడవాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే మన పుణ్యంలో సగం వాళ్ళు తీసుకుంటున్నారు కనుక, మన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నారు కనుక. అసలు పూర్వకాలంలో అయితే ఇంటికి రాగానే భార్య చేతులు పెట్టేవారు జీతం. డబ్బు రాగానే, ఇప్పుడే కాదు పూర్వకాలంలో కూడా మహారాజుల ఆస్థానంలో ఉండేవారు కదా పురోహితులు, వారు రాగానే ఆ రోజుల్లో అంత ధర్మాత్ములు కదటండి, భార్యామణి ఈ రోజున రాజుగారు నాకు ఇది ఇచ్చారు, ఇదిగో నీ చేతిలో పెడుతున్నానని చేతిలో పెట్టి ఆ తర్వాత ఖర్చులకు ఆవిడ దగ్గర నుంచి తీసుకునేవారట. ధర్మం ప్రకారంగా భార్య చేతిలో అలా పెట్టాలి, భార్యామణి ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టాలి. కొంతమంది తెలివైన వాళ్ళు రాగానే 10,000 కట్టా చేతిలో పెట్టి మళ్ళీ లాగేసుకుంటారు, ఆవిడ చేతికి రూపాయి ఇవ్వరు. అసలు తనకి జీతం వస్తుంది ఉంటూ కూడా పెళ్ళడానికి చెప్పకపోతే వీడే మూకుడండి, వాడు పాపాత్ముడు అని చేస్తానని చెబుతున్నది. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని, రాగానే కట్ట కట్టపళ్ళంగా ఆవిడ చేతిలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ లాక్కుని నేనే ఖర్చు పెట్టేవాడిని. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే, ఎప్పుడూ భార్యామణి చేతిలో పెట్టి ఆవిడ అనుమతి తీసుకుని ఖర్చు పెట్టాలి. భార్యకి భార్యాభర్తల దగ్గర అరమరిక రహస్యాలు ఉండకూడదట జీతం విషయంలో. కాబట్టి ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళగానే నెల నెల టెన్షన్ లేకుండా మీ పెన్షన్ ఆవిడ చేతిలో పెట్టండి, పెట్టిన తర్వాత ఈ పెన్షన్ తీసుకుని మళ్ళీ నా చేతిలో పెట్టు, నేను నీకు నెలలా ఇంతని ఇస్తాను అని చెప్పాలి, బతిమాలుకోవాలి. అసలు భార్య దగ్గర మాత్రం మొహమాటం లేకుండా మనం ఉన్న ఉన్నట్టుగా చెప్పుకుంటే ఇహపరాలు రెండూ లభిస్తాయటండి. ఎందుకంటే భార్యను అర్ధాంగి అంటే సగభాగమనే కాదు అర్ధాంగి, అర్ధమంతా ఆవిడకే ఇవ్వాలి అని శాస్త్రం. ఎందుకు చెబుతున్నానంటే, పరమ పవిత్రమైన సంకల్పం చెప్పుకోకుండా స్నానము చెయ్యరాదు. నారదుడు అంతటి వాడు, ఆయనకి కోరికలు ఉన్నాయా? మహర్షి గురువు అంతటి మహానుభావుడు కూడా సంకల్పపూర్వకముగా నర్మదా నదిలో స్నానం చేశాడు. స్నానం చేసి ఒడ్డెక్కబోయాడు. ఒడ్డెక్కి ఇంకా కాసేపట్లో మహాత్ముడిని ఓంకారేశ్వరుని చూడబోతున్నాడు. దేవర్షి పరమ ప్రీతో జగామస్యచయా ముని తం దృష్ట్వా సనగోమంచు తోర్ణముత్య సంభ్రమాత్ పాద్యమర్ఘ్యం తథా దత్వా వరాసన్నమతార్పయత్. వెంటనే వింధ్యపర్వతం నా కొండ దగ్గరకి దేవర్షి నారదుడు వేంచేశాడు. రాకరాక వచ్చిన ఈ దేవర్షికి నేను తగిన సేవ చెయ్యాలి, ఇంటికి వచ్చిన అతిథిని పూజించాలి అనుకున్నాడు ఆయన. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. ఇంటికి వచ్చిన అతిథి ఎంత అల్పుడైనా వాడిని మనం పూజించాలి. మన ఇంటికి వచ్చాడండి, మన ఇంటికి వచ్చాడు కనుక ఆ వ్యక్తి గౌరవనీయుడు, అతడు అల్పుడైనా గొప్పవాడైనా పూజించాలి. అందుకే ప్రాకృత అన్నారు. ప్రాకృతుడు అంటే అక్షరం ముక్కరాని వాడు, డబ్బు లేనివాడు, అల్పుడు, సామాన్యుడు. అలాంటి అల్పుణ్ణి కూడా పూజించాలట. ఎవరైనా మన ఇంటికి వచ్చారు, ఆ వచ్చిన వాడు ఎటువంటి వాడైనా, అయ్యా మా ఇంటికి వచ్చారు, కాసిని మంచినీళ్ళు తీసుకోండి అని నిలబెట్టి లేక కూర్చోబెట్టి గౌరవించి అప్పుడు పంపాలి. ఓపిక ఉంటే సాయం చేస్తాం, లేకపోతే నా వల్ల కాదంటాం, అయినా గౌరవం మాత్రం ఇవ్వాలట. వాడెవడో మనకి తెలియకపోయినా చేయమన్నాడు. విజానత అన్నారు. తెలుసున్నవాడు వస్తే ఇంక చెప్పేక్కర్లా. అందుకే ఇక్కడ ఈ సంస్కృత శ్లోకానికి తెలుగులో శ్రీనాథుడు గొప్ప అనువాదం చేశాడు. అతిథి కడు నల్పుడైన, అతిథి కడు అల్పుడైన, అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవంబు. ఇంటికి వచ్చిన అతిథిని వాడి డబ్బుని బట్టి, పదవిని బట్టి, కీర్తిని బట్టి కాకుండా వాడెవడైనా సరే ఇతడు అతిథి, అల్పుడైనా వీడిని గౌరవిస్తాను, గొప్పవాడైనా గౌరవిస్తాను అని గౌరవించాలట. మళ్ళీ వినండి, అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన. ఇంటికి రాగానే వాడిని ఎవడు చూసి సంతోషించి గౌరవిస్తాడో వాడు గొప్పవాడు. అంతేకాని వాడికి పెద్ద శరీరం ఉన్నా డబ్బున్నా వాడేం గొప్పవాడు కదట. ఆకారం ఎంత గౌరవంగా ఉన్నా అది కాదు గౌరవం. ఇంటికి వచ్చిన వాడిని గౌరవిస్తేనే నీ గౌరవం గౌరవం పెరుగుతుంది. ఇది శాస్త్రనియమం. ఇది ఎరిగిన వాడు వింధ్యపర్వతం. అందుకనే నా ఇంటికి అతిథిగా నారదుడు వచ్చాడు, పైగా వచ్చినవాడు అల్పుడు కాదు, మహాత్ముడు, గురువు, సకల పురాణాలు ఎరిగినవాడు, వేదస్వరూపుడు, నిరంతర హరి నామ సంకీర్తన పరాయణుడు. ఇతన్ని గౌరవించాలనుకుని ఒక పురుష రూపం ధరించాడు. వెంటనే నారదుని దగ్గరికి పురుష రూపంతో వచ్చాడు, కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళని పాద్యం, పాదయోహ పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నానని అర్థం. దేవుడు కనపడటం లేదని ఇన్ని నీళ్ళ చుక్కలు పోసేస్తున్నాం, పాదయోహ పాద్యం, కానీ కాళ్ళ మీద కాదు నెత్తి మీద పోస్తున్నాం. ఇక మీదటైనా మీ ఇళ్లలో విగ్రహాలకు పూజ చేసేటప్పుడు పాద్యం అన్నప్పుడు కాళ్ళ మీద పోయండి, శివలింగానికైతే కింద అడుగున పానవట్టం కింద భాగంలో పోయండి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు అర్ఘ్యం, ఆచమనం తాగడానికి నీళ్లు, ఈ మూడు ఇవ్వాలి. పాద్యం, అర్ఘ్యం, ఆచమనం ఇవ్వాలన్నమాట. మన ఇంటికి వచ్చిన వాడికి ముందు కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, అర్ఘ్యం అనే పేరుతో చేతిలో పూర్వకాలంలో మధుపర్కం కూడా వేసేవారు. పెరుగు, తేనె, పంచదార ఇవి కలిపి కాస్త చేతిలో పోస్తే వాడు చేయి కడుక్కునే తాగితే వాడికి మార్గాయాసం తొలగిపోతుంది. కష్టపడి నడిచొచ్చినా ప్రయాణం చేసి వచ్చినా అటువంటి వాడికి తేనె, పంచదార, నెయ్యి, పెరుగు కలిపిన ద్రవం ఇస్తే ఎంత ఆరోగ్యం వస్తుందండి, ఓపిక వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అందుకని పూర్వం చేతులు ఇవి పోసేవారు అన్నమాట మధుపర్కం అనే పేరుతోటి. ఇప్పుడు మధుపర్కం అంటే కేవలం బట్టలు ఇవ్వడం మిగిలిపోయింది, కానీ నిజానికి మధుపర్కం అంటే మధు అంటే తేనె, తేనెతో కలిపిన పంచదార, నెయ్యి, ఇంత పెరుగు ఇస్తే అప్పుడు వడదెబ్బలోంచి బయటకు వస్తాడు వాడు, ఆరోగ్యం పొందుతాడు. ఇప్పుడు డ్రింకులు, దిక్మాల డ్రింకులు, ఎందుకు డ్రింకులు అవి తాగితే పళ్ళన్నీ ఊడిపోతాయి. ఇలాంటి వాటిని పొలంలోకి తీసుకెళ్ళి పోస్తే చీడాపేడా చచ్చిపోయాడు దెబ్బకి. వాటిని చంపి మనం తాగుతున్నాం, అందుకే కడుపులో ఒకటే మంట ఈ మధ్యన ఎసిడిటీ వస్తుంది మనకి. అలాగే లేకపోతే కాఫీలు కాదు ఇవ్వడం, కాఫీ తాగితే దానివల్ల ఆరోగ్యం రాదు. అదే ఈ మధుపర్కం ఇవ్వండి, వాడు ఎంత ఆరోగ్యవంతుడవుతాడో తెలుస్తుంది. అలాంటి అర్ఘ్యము, మధుపర్కము ఇచ్చి అప్పుడు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చాడు. ఇలా మొత్తం అన్నీ అయ్యాక ఆసనం అథ అర్పయత్, కూర్చోవడానికి ఆసనం కూడా ఇచ్చాడు. వచ్చిన వాడికి ఆసనం ఇవ్వాలి. అందుకని ఈ విధంగా నారదునికి ఆసనం ఇచ్చి కూర్చున్నాక వింధ్యపర్వతం మెల్లిగా అన్నాడు, మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వస్తున్నారు, ప్రయాణ అలసటంతా కూడా ప్రయాణపుట అలసట తొలగిందా అనగానే నాకు పెద్ద అలసట ఏముంటుంది, ఎందుకంటే హరినామస్మరణ చేసుకుంటూ ఉంటాను, నిరంతరం హరి 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 అని హరిని తలుచుకునేటటువంటి వాడికి ఆయాసం ఉండదు, అలసట ఉండదు, భగవద్ దర్శనం చేసుకుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను. భూలోకంలో ఉన్నప్పుడు మానవుడిలా ప్రవర్తించాలి కనుక కాలినడకనే తీర్థయాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం నేను స్వర్ణగిరి నుంచి అంటే మేరు పర్వతం దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఆ మేరు పర్వతం ఎంత అదృష్టవంతుడయ్యా, అక్కడ ఈశ్వరుడు కేదారేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నాడు, మరొక పక్కన బదరీనాథుడు ఉన్నాడు, సమస్త లోకాలలోనూ ఆయన కీర్తిని అంతా పొగుడుతున్నారు. ఇలా తీర్థయాత్రలు చేస్తూ నేను మేరు పర్వతాన్ని చూసి నీ దగ్గరకు వచ్చానన్నట్ట అనగానే ఈయన తెల్లబోయాడు, మహాత్మా నారద, ఈ ప్రపంచంలో నన్ను మించిన కొండ అసలు ఉందంటావా, ఎవడొచ్చినా రాగానే మేరు పర్వతం గొప్పది, మేరు పర్వతం గొప్పది అంటూ ఉంటారు, ఆ మేరు పర్వతం దగ్గర ఏం ఏడిసింది గొప్పతనం, అదేమన్నా నాకంటే గొప్ప ఎత్తైన కొండ, పొడవైన కొండ, బలమైన కొండ. మేరు పర్వతం ఉన్నది, సోణాద్రి ఉన్నది, వెంకటాద్రి ఉంది, శ్రీశైలం ఉన్నది, ఇన్ని కొండలున్నాయి, అహోబలం ఉన్నది, గారుడ పర్వతం ఉన్నది, ఇవన్నీ చెప్పుకొచ్చాడండి ఇక్కడ. గారుడ పర్వతం అంటే అహోబలంలో శ్రీ మహావిష్ణువు కొలువైన కొండల్లో ఒక కొండకి గరుడ పర్వతం అని పేరు అన్నమాట. గరుడ పర్వతానికి ఒకవైపు చెంచు దేవతలు ఉండేవారు, మరొక పక్కనేమో సింహాలు ఎక్కువగా ఉండేవారు రోజుల్లో. ఇప్పుడు మనం ఎగువ అహోబలం అంటారు సరే ఆ ప్రాంతం, దానికి గరుడాద్రి అని పేరు అన్నమాట. ఈ కొండలన్నీ గొప్పవే, కానీ వింధ్యపర్వతం అంత గొప్ప పర్వతం ఎక్కడైనా ఉంటుందా, నా మహామహిమని జనం గుర్తించటం లేదు. నేను మాట్లాడితే పావిత్ర్యం ఉంటుంది, అందులో పవిత్రత ఉంటుంది, నేను పాడితే మాధుర్యం ఉంటుంది, నా కొండ విశాలమైనది, ఈ కొండ ఎందరికో అండ, ఇక్కడ ఉండేవాళ్ళందరికీ ఫలాలు ఇస్తాను, పుష్పాలు ఇస్తాను, ఎన్నో క్షేత్రాలకి నిలయం, నదులు ప్రవహిస్తున్నాయి నా మీద నుంచి, కిందకి నిరంతరం జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి, ఇంత గొప్ప కొండ అసలు ప్రపంచంలో ఉందంటారా, మీరే చెప్పండి, మేరు పర్వతం గొప్ప, నేను గొప్ప అన్నాడు ఆయన. అప్పుడు నారదుడు తనను తాను పొగుడుకుంటే ఆయన ఒళ్ళు మండుతుంది, మనం పొగడాలి కానీ వాడు పొగుడుకోవడం ఏమిటి అనిపించింది. ఈ లోకం అంతా అంతేనండి. వాళ్ళు పొగిడితే పర్వాలేదు కానీ ఒకవేళ కర్మగారు నాకు నేనే పొగుడుకుంటే నేను గొప్పవాడిని అన్నానా, ఆయన చూసారా తన తాను పొగుడుకుంటాడు వీడి మొహం అంటారు. అందుకే ఎప్పుడు కూడా తన తాను పొగుడుకోకూడదు. తనను తాను పొగుడుకోవడం ఎప్పుడు కూడా ప్రమాదం, పతనం. అది ఆత్మస్థుతి పరనింద రెండూ డేంజర్. కాబట్టి ఇవి ప్రమాదం. ఇది నారదునికి అందుకే వింధ్యపర్వతం మీద ఏక్యభావం కలిగించింది, అసహ్యం కలిగింది. ఈ నారదుడు ఎవడైనా కొంచెం తల ఎగరేస్తే అహంకరిస్తే ఒక్క మొట్టికే పడతాడు. దెప్పడంలో నారదుడు చాలా టెక్నిక్గా దెప్పుతాడు అనమాట. అసలు గురువుల యొక్క లక్షణం ఏంటో తెలుసా, ఎవడన్నా పాపాత్ముడు అవుతున్నాడంటే వాడు పాడైపోతున్నాడంటే ఓ మొట్టిగా వేస్తారు, కొంచెం దెప్పుతారు. అప్పుడు ఏమవుతుంది, వాడి పాపం తొలగుతుంది, వాడికి ఉత్థానం వస్తుంది, పతనం తగ్గిపోతుంది. వాడు పతనం కాకుండా రక్షించడానికి తిడతారట, లేకపోతే వాడికేమన్నా కోపం ఉంటండి. అందుకని నారదుడు ఏమన్నాడు, నాయన వింధ్యపర్వతమా, నిన్ను నువ్వు ఎంత బాగా పొగుడుకున్నావో, నీ అంతలా నిన్ను పొగుడుకునే శక్తి నాకు కూడా లేసుమా. కానీ అదేంటో తెలియదు, ఈ లోకంలో ఎక్కడికెడితే అక్కడ ఎవడికి వాడు నేనే గొప్పవాడిని అంటాడు. ఎవరు గొప్ప ఏమిటో మా లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది. నీ గొప్పతనం నీకు తెలియాలి, మేరుపర్వతం గొప్పతనం మేరుపర్వతానికి తెలియాలి. మేరుపర్వతం చూస్తే నన్ను మించిన కొండ లేదంటుంది, వెంకటాద్రి చూస్తే తనను మించింది లేదంటుంది, కానీ శ్రీశైలం స్వర్ణాద్రి అనే పర్వతాలు మాత్రం తమను తాము పోడుకోలేదు. నీ మహత్వం పెరుగుదువు నీవ తక్క, మేరు పర్వత మెరుగు తన ధీరతయును. నీ పర్వతం యొక్క మహిమలు మీకే తెలియాలి. మేరు పర్వతం గొప్పతనం మేరు పర్వతంది, నీ గొప్పతనం నీది. ఇంతకీ మీలో ఎవరు గొప్పవాళ్ళు, బ్రహ్మే తేల్చాలి, ఇంకోటి ఎవడో తేల్చలేదు. చివరికి ఇప్పుడు ఈయన ఏం చెప్పాడో తెలియలేదు. నేను గొప్పవాడేనా అని అడిగితే నువ్వు గొప్పవాడు అని ఒక ముక్క అంటే ఈ గొడవ రాదు. కానీ నేను ఏమంటున్నాడు, మేరు పర్వతం గొప్పతనం మేరు పర్వతానికి తెలియాలి, నీ గొప్పతనం నీకు తెలియాలి. ఎవరు గొప్పతనం నా అలాంటి వాడికి ఏం తెలుస్తుంది, నారాయణ నారాయణ అని భజన చేసుకుపోయేవాడిని. కానీ ఎందుకో మేరు పర్వతం మాత్రం ఈ మధ్యన నా చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నారు, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, బుధుడు తిరుగుతున్నాడు, అంగారకుడు తిరుగుతున్నాడు, బృహస్పతి తిరుగుతున్నాడు, శని తిరుగుతున్నాడు, రాహుకేతువులు మాత్రం అప్రదక్షిణంగా తిరుగుతున్నారు అని నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటున్నాడు. ఒకవైపు నాకు కేదారేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు, నాకు మరొక వైపున బదరీ నారాయణుడు ఉన్నాడు. నేను హిమాలయ పర్వతాల్లో ఉంటాను, నేను చాలా గొప్ప పర్వతాన్ని, పార్వతీదేవి నాకు సోదరుడు అని మేరు పర్వతం ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే పార్వతీదేవి కంటే ముందు ఆయన పుట్టాడు, తర్వాత పార్వతి పుట్టింది హిమవంతునికి, కాబట్టి నేను పార్వతీ సహోదరుడు అనుకుంటున్నాడు. ఇంతకీ ఆయన గొప్ప అంటావు నువ్వు గొప్ప అంటావా, ఏమీ తెలియటం లేదు, ఏమో ఎవరు గొప్ప ఏమిటో అని బుర్రలో గోక్కున్నట్టు గోక్కుని శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాను. అయ్యి నేనెంతవాడిని, ఎవడు గొప్ప ఎంతో తేల్చడానికి అని నారాయణ నారాయణ అని అక్కడి నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని మాయమైపోయాడు.